ఏకాదశి సందర్భంగా మనం అరుణ అడిగింది హలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అరుణ అడిగితే కొంచెం భగవద్గీత గురించి మాట్లాడుకుందామని. భగవద్గీత అంటే రామకృష్ణ పరమహంస గారు ఒకటే చెప్తారు, త్యాగి. త్యాగం చేయటమే గీత అంటే గీతను తిరగెత్తి తాగి అంటే త్యాగి. త్యాగం చేయండి అంటే త్యాగం చేయటం అంటే పని చేయాలి, ఫలితాలని త్యాగం చేయాలి. అది యజ్ఞార్థ జీవితము. యజ్ఞం అంటేనే స్వార్థం కోసం కాకుండా ఫలాపేక్ష లేకుండా విశ్వ కళ్యాణాన్ని ఉద్దేశించి చేసే మంచి పని. విశ్వ కళ్యాణాన్ని ఉద్దేశించి మంచి పని అని చేయాలి తప్ప విశ్వానికి జరిగే అన్యాయం ఒకటి ఆలోచించి దాన్ని చేసి దాని ఫలితం నాకు అక్కర్లేదు అంటాం మటుకు యజ్ఞం అవ్వదు. అప్పుడు యజ్ఞం అంటే కరెక్ట్గా గుర్తున్నారు ఏంటంటే ఫలితం కావాలి, ఫలితం రావాలి అని ఆశించకుండా మనం కోరకుండా చేసే మంచి పని ఏదైనా సరే యజ్ఞార్థ కర్మ అవుతుంది. దాంట్లో లోకశ్రేయస్సే వాళ్ళ దృష్టిలో ఉంటుంది తప్ప వాళ్ళ శ్రేయస్సు అనేది విడిగా వాళ్ళ సొంతానికి ఉండదు. అలాంటి దాన్ని యజ్ఞం అంటాం. ఈ అర్థంలో అంటే లోకశ్రేయస్ యజ్ఞం అనే అర్థంలో చేసే కార్యక్రమంలో అన్నింటిలో కూడా ఎన్నో యజ్ఞాలు చెప్తాడు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, దాన యజ్ఞ, కథాపరి ఇలాంటి యజ్ఞాలు. ద్రవ్యయజ్ఞం అలాగే వస్తుయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం మంచి పనులు అలాగే వస్తువుల్ని బియ్యం ఇవ్వడం లేదా కందిపప్పు ఇవ్వడం ఇలాంటి నూనె నెయ్యి ఇవ్వడం ఇలాంటివన్నీ అలాగే అన్నింటిలో యజ్ఞానం ఎన్నున్నా కూడా దాంట్లో నేను జపయజ్ఞోస్మి, యజ్ఞానం జపయజ్ఞోస్మి అని కృష్ణుడు విభూతి యోగంలో చెప్తారు. అంటే జపాలన్నింటిలో నేను జపయజ్ఞాన్ని. జపం అంటే ఒకే ఒక మంత్రాన్ని తీసుకుని ఇన్ని లెక్కగా చేయటం అనమాట. జపం అంటే మీ అందరికీ తెలిసిందే, ప్రయత్నంతో చేసేది జపము. ప్రయత్నం లేకుండా మన ప్రయత్నం లేకుండా జరిగేది అజపం. ఈ జపంలో యజ్ఞం అంటేనే ఇందాక ఇచ్చిన డెఫినేషన్ ఏమి ఇచ్చారు పరమ గురువులందరూ, యజ్ఞం అంటే మన స్వార్థం ఏమి లేకుండా లోకశ్రేయస్సును ఉద్దేశించింది. గురువు గారు దాన్ని వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అని ఇచ్చారు.
అలా చేసిన జపం అంతా కూడా యజ్ఞమే. అంటే యజ్ఞం అంటే మళ్ళీ మేము యజ్ఞం అంటే పెట్టలేదు, హోమం చేయలేదు అనుకోక్కర్లేదు. ఇలా సంకల్పం గురువు గారు ఎలా ఇచ్చారో అలాగే అనుకుని ఎంత చేస్తే అదంతా యజ్ఞం కింద వస్తుంది. కాబట్టి కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని గురువు గారు ఇచ్చిన పద్ధతి చేస్తుంటూ మనందరం ఒకే టైంలో రోజులో ఈ టైంలో అందరం సూర్యోదయం అయిన తర్వాత జనరల్ గా సంధ్యావందనం మగవాళ్ళు చేయాలి సూర్యోదయానికి ముందర. అప్పుడు ఒక మాల లేదా రెండు మాలలు ఒక గంట చేసామంటే జనరల్ గా ఒక సహస్రం అయిపోతుంది. అందుకని అది చెప్ప యజ్ఞం రోజు యజ్ఞం చేస్తున్నట్టు. ఒకసారి అక్కడ జంతర్ మంతర్లు ఎలా ఉంటాయో అలాగా హరిద్వార్ల ఆశ్రమంలో అన్ని ఉండేవి. రకరకాల పూర్వం రాజులు కనిపెట్టిన ఏంటంటే వేధశాల అంటాం దాన్ని, నక్షత్రాలు వాటిని గతులు అన్ని కనిపెట్టడం ఎలాగని అదంతా పడగొట్టించేసేసి అర్జెంటుగా రాత్రికి రాత్రి పడగొట్టించేసి మూడు రోజులు వరుసగా అక్కడ
ఆశ్రమం.
ఓహో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అవన్నీ పడగొట్టించేసి యంత్రాలు, సూర్య కపాల యంత్రం, సూర్య యంత్రం ఇలాంటివి ఏవో చాలా ఉండేవి. అవన్నీ పడగొట్టించేసి పూర్వం ఎవరి దగ్గరైనా హరిద్వార్ ఫోటో ఉంటే దాంట్లో ఉంటాయి. ఇప్పుడు హరిద్వార్లో అసలు అవి ఎక్కడున్నా ఎవరికి తెలియనట్టుగా మారిపోయింది. మేము వెళ్ళినప్పుడు అవన్నీ ఉన్నాయి. అవి పడగొట్టించేసారు, అప్పుడు అక్కడే ఉన్నాం మేము. పడగొట్టించేసి కూర్చోబెట్టి అందరి చేత గాయత్రి చేయించారు చాలా. ఎందుకంటే రష్యాలో పెద్ద భూకంపం వచ్చింది. తర్వాత చెప్పారు రష్యాలో భూకంపాన్ని అవర్ట్ చేయడానికి నేను ఇక్కడి నుంచి ప్రయత్నం చేశాను. కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాం, కొంత తప్పలేదు అది. అలాగా జపయజ్ఞం రష్యాలో జరిగే భూకంపాన్ని అవర్త్ చేయడానికి కోసం నేను ఇక్కడ ఉన్న చోటు సరిపోలేదని చెప్పి అవన్నీ పడగొట్టించేసి యంత్రాలన్నీ అక్కడ ఆశ్రమంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి జపం చేయించానని చెప్పారు గురువు గారు. అప్పుడు కొంత రష్యాలో కొంత సేవ్ అయింది, కొంతమో దెబ్బతింది. అంత ఇంటెన్సిటీని తగ్గించారనమాట. అలాగా యజ్ఞం అంటే మనం అనుకున్నట్టుగా హోమగుండం ఏర్పాటు చేసి సమిధులు వేయటం హోమం, అది కూడా యజ్ఞమే. కానీ జపాల్లో యజ్ఞాలన్నింటిలోనూ శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నారు ఏమని, నేను జప యజ్ఞాన్ని అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జపం అంటే అదే ఎల్కేజీ అండి లేకపోతే ప్రీ స్కూలు ఆడుకునే పిల్లలు చేసేది అలా అనకూడదు. కృష్ణుడు వెక్కిరించినట్టు అలాంటి తప్పకుండా మనందరం కూడా జప యజ్ఞంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి, మనం పాల్గొనాలి. ఇప్పుడు మనం అష్టమేధం బాగా జరగాలి అనుకుంటే జపయజ్ఞం బాగా జరగాలి. మరి ఆ ప్రదేశంలో ఉన్న సూక్ష్మశక్తులన్నింటినీ జాగ్రత్తలు చేయడానికి గురువు గారు ఏం చేసేవారంటే రోజు 24 అవర్స్ నలుగురో ఐదుగురో కన్యలు ఎప్పుడు అలా జపం చేస్తూనే ఉండేవాళ్ళు. ప్రతి నెలలోనే లేకపోతే రోజుకి 24 లక్షలు అయిపోవడం ఇలా ఒక లెక్క ఉంది. అలా చేయించేసేవారు. చేయటం వల్ల ఏమంటే ఆ శక్తి మొత్తం మనలో మనలోనూ లేకపోతే మనం ఎక్కడైతే ఉన్నామో వాటిలో ఉన్న సంస్కారాలు జాగృతం అవుతాయి. సంస్కారాలు జాగృతం అవటం అంటే ఏంటి, ఒకళ్ళు నేర్పితేనే కొన్ని మనకు అవి అంతకుముందు మనలో ఉన్నా బయటికి రావు. బయటకు వచ్చిన తర్వాత వాటిని బాగా ఉపయోగించుకోవడం. అర్జునుడికి బాగా విలువ ఇచ్చి నేర్పితే అర్జునుడు బాగా నేర్చుకుని షైన్ అయ్యాడు మిగతా వాళ్ళందరికీ. అందరికీ నేర్పాడు ద్రోణాచార్యుడు. అంటే అతనిలో అది సంస్కారం బీజప్రాయంగా ఉంది, అది బాగా డెవలప్ అయింది. అలాగా ఒక్కొక్క స్థానంలో కూడా బీజప్రాయంగా అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని డెవలప్ చేయడం అనేది అందరూ చేయలేరు, కొందరే చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ కాకివాయ గురించి ఇది వరకు నేను ఒకసారి చెప్పాను. ఏంటంటే నెల్లూరు నుంచి కాకివాయకి వెళ్లే బస్సులో వెళ్తూ వెళ్తూ అసలు ఇక్కడ మాస్టర్ ఈ ఆశ్రమం పెట్టారు ఇక్కడ ఏముంది చూద్దాం ఎలా కళ్ళు మూసుకుని ఆ నెల్లూరు కాకివాయ ఆశ్రమం అంతా అలా గమనిస్తూ ఉంటే ఆ కింద బంగారు రంగులో పెద్ద శివలింగం ఉందన్నమాట. టీషర్ట్ తో కూడా చెప్పాను. అప్పుడు తర్వాత మాస్టర్ అన్నారు, రాజలక్ష్మి గారు కూడా కన్ఫర్మ్ చేశారు, అవును సీతారావు మాస్టర్ చెప్పారు ఇక్కడ పెద్ద శివలింగం ఉందని. ఎక్కడైతే నువ్వు చెప్తావు శివలింగం అక్కడే ఇప్పుడు లింగం కూడా ప్రతిష్ఠించారు అక్కడ. ఇవన్నీ ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ ప్రదేశంలో ఎలాంటి దివ్య శక్తులు ఉన్నాయి, వాటిని ఏం చేస్తే జాగృతం అవుతాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జాగృతం అవడం అంటే ఆ ప్రదేశంలో ఏముందో శక్తి దానికి సంబంధించిన మంత్రం చేస్తే జాగృతం అవుతుంది. అంతే, ఒక యంత్రం ఉందంటే అది ఏ యంత్రం అయితే ఆ యంత్రానికి సంబంధించిన మంత్రం జపం చేస్తే దాని షోడశోపచారం పూజ చేస్తే అది శక్తివంతం అవుతుంది. ఇలాగా ప్రతిదీ కూడా సంస్కారాలు బయటికి రావాలంటే జపయజ్ఞం అనేది చాలా ముఖ్యం. కృష్ణుడు సాక్షాత్తు చెప్తున్నాడు ఏమని, అజ్ఞానం జపయజ్ఞం వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. అలాగే మనందరం గాయత్రి పెరిగారు కాబట్టి గాయత్రి గురించి కూడా భగవద్గీతలో స్వామి ఏం చెప్తారు, జగద్గురు ఏమన్నారంటే ఛందస్సు గురించి చెప్పారు. ఛందస్సు ఏమని చెప్పారు? గాయత్రి ఛందసాం అహం. ఛందస్సుల్లో గాయత్రి అనే ఛందస్సును నేను. గాయత్రి అంటేనే దానికి అర్థం గురువు గారు చెప్తుంది, మీ అందరికీ తెలిసిందే, ఈ గాయంతాం త్రాయతి ఇది గాయత్రి. గాయంతాం ఎవరైతే గానము చేస్తారో వాళ్ళ ప్రాణాన్ని రక్షిస్తుంది. గాయంతాం త్రాయతి ఇది గాయత్రి. గాయత్రి అంటే అర్థం ప్రాణాలు రక్షించేదని గాయత్రి అర్థం. అలాగే మంత్రము అంటే ఏంటి? మననాత్ త్రాయతి ఇది మంత్ర. మననాత్ అంటే మననం చేసేవాడిని, మననం చేసే మననాత్ త్రాయతి ఇది మంత్ర. మననాత్ మననము చేయడం వలన రక్షించేది మంత్రము. కాబట్టి గాయత్రి అంటేనేమో గానం చేసేవాడు ప్రాణాలు రక్షించేది, మననం చేసేవాళ్ళని రక్షించేది మననాత్ త్రాయతి మంత్ర. మన మనస్సుల్ని ఎవరైతే మనస్సులో మననం చేసుకుంటూ ఉంటారో వాళ్ళని రక్షించేది మంత్రం. కాబట్టి మంత్రం అంటే రెండు, గాయత్రి అన్నా ప్రాణాలు రక్షిస్తుంది, మంత్రం కూడా రక్షిస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రం అని అన్నాం అనుకోండి, ఎవరైతే గాయత్రిని గానం చేస్తారో వాళ్ళ ప్రాణాలని రక్షిస్తుంది అని అర్థం. అది గాయత్రి అంటే అదొక ఛందస్సు అనమాట. అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్ఠుప్ ఛందస్సు, ఇలాగే ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సు అంటే ఒక క్రమబద్ధంగా మనం పదవిన్యాసం చేయడం. ఛందస్సులు భగవద్గీతలు ఏమంటారంటే ఆకులే ఛందస్సులు అంటారు. ఆకులంటే ఛందాంసి యస్య పత్నాని యస్తం వేద సవేద. ఎవరైతే ఈ ఛందస్సుల్ని ఆకులుగా గమనిస్తారో వాళ్ళకి వేదం తెలిసినట్టు. ఆకులు అంటే ఏం చేస్తాయి? సూర్యుడి నుంచి కిరణాలు స్వీకరించి వాళ్ళు ఆకులు ఏం చేస్తాయి? ఆహారాన్ని తయారు చేస్తాయి, చెట్టు పెరగడానికి ఉపకరిస్తాయి. చెట్టు పెరగడంతో పాటు దాని నుంచి వచ్చిన ఆహారం మిగతా జీవులకి ఆహారం అవుతుంది. ఆకులు తినే ఉంటాయి, పళ్ళు తినే ఉంటాయి, మొత్తం చెట్టు తినేసే ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ మనం ఉపయోగించుకుని ఏం చేస్తున్నాము? మన ప్రాణశక్తిని పెంచుకుంటున్నాం. తద్వారా ఏ వస్తువు తింటే దాంట్లో స్థూల సూక్ష్మం అని ఉంటాయి. ఆ సూక్ష్మమైనదేమో మనస్సుగా, ఇంకా సూక్ష్మమైనదేమో మనలో సంస్కారాలుగా, స్థూలమేమో మలంగా బయటికి పోతుంటుంది. స్థూలమేమో మనంగా బయటికి పోతే తిన్న ఆహారం నుంచి సూక్ష్మమేమో మనస్సు ఏర్పడి సూక్ష్మం కంటే ఇంకా సూక్ష్మతమం ఏదైతే ఉందో అది మనలో సంస్కారాలుగా ఏర్పడతాయి. కాబట్టి ఏది పడితే తినడం వల్ల ఏమవుతుందంటే ఆ తినే వస్తువుకున్న గుణాలు మనలోకి వస్తాయి. ఈ తినే వస్తువుకున్న గుణాలనే ఆయుర్వేదం చెప్తుంది. ఇదిగో ఈ వస్తువుకి తీపి అనేది ఉంది, రసము. అలాగే దీనివల్ల మనలో వాతము, పిత్తము, కఫము వీటిల్లో తేడాల్ని ఇది సవరిస్తుంది, లేకపోతే ఈ ఒకటాన్ని ఎక్కువ చేస్తుంది, లేకపోతే మూడింటిని సవరించగలదు. ఇలాగా డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. అంటే మనం తినే పదార్థంలో స్థూలం విసర్జించబడితే సూక్ష్మం మన మనస్సును తయారు చేస్తుంది. మన మనస్సు తయారు చేస్తే 17వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్పారంటే మూడు రకాల నిష్టల గురించి, మూడు రకాల శ్రద్ధ గురించి, మూడు రకాల యజ్ఞాల గురించి, మూడు రకాల దానాల గురించి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఉంది చెప్తారు. దాంట్లో సత్వగుణం ఉన్నవాడు ఇంకో ఇలాంటివి తింటాడు, సత్వగుణం ఉన్నవాడు ఇలాంటి జపం చేస్తాడు, సత్వగుణం ఉన్నవాడు ఇలాంటి యజ్ఞాలు చేస్తాడు, అలాగే రజోగుణం ఉన్నవాడు ఇవి తింటాడు, ఇష్టం ఇలాంటి పనులు చేస్తాడు, ఇలా ఆలోచిస్తాడు, ఇలాంటి యజ్ఞాలు చేస్తాడు, అలాగే తమోగుణం ఉన్నవాడు ఇలా చేస్తాడు అని వాళ్ళకి డిఫరెన్సియేషన్ ఇచ్చారు. అవన్నీ ఏంటంటే మనం తినే పదార్థంలో సత్వగుణం బాగా ఉంటే సత్వగుణమైన ఆలోచనలు వస్తాయి, తమోగుణం బాగా ఉంటే తమోగుణమైన ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, తమోగుణం అంటే ఇవాళ చేసిన పులిహోర దాచుకుని రేపు తింటే, ఇవాళ పొద్దున్న చేసాం పులిహోర, రేపు పొద్దున్న తింటాం, కొందరున్నా అలా తినేవాళ్ళు, దాంట్లో ఇంత పెరిగేసుకుని అలా తింటే అబ్బో భయం ఉంటుందంటారు. కానీ అలా చేయకూడదు, ఎందుకంటే అది పూర్తిగా తమోగుణయుతమైనది. సత్వగుణం ఉండాలంటే వండిన తర్వాత 3 గంటలు దాటకుండా తినాలి. వేడివేడిగా తింటే మంచిది, వేడిగానే తినలేకపోయినా 3 గంటలు దాటకుండా తినేయాలి. అది సత్వగుణం ప్రధానం. ఇంకా రజోగుణం ప్రధానం ఉంటే బాగా కారం తింటాం, బాగా మసాలాలు తింటాం, దానివల్ల ఏమంటే మనసుకి స్థిరత్వం లేకుండా ఆ పని చేసేది, ఈ పని చేసేది అడవాడు పడిపోతూ ఉంటారు అన్నమాట. ఒక చోట స్థిరంగా ఉండలేదు. తమోగుణం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట స్థిరంగా పడుకుని కుంభకర్ణుడిగా నిద్రపోతుంటారు హాయిగా. ఇంకా సత్వగుణం వాడు ఉన్నాడు, వాడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు అన్నమాట. నిద్ర సరిగ్గా టైంకి పోతాడు, పని కరెక్ట్గా టైం చేస్తాడు, అన్నిట్లో బ్యాలెన్స్ ఉంటుంది. ఇవి మనకు ఆహారానికి సంబంధించిన విషయాలు, అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ చెట్లు ఆకుల ద్వారా లాంటి ఆహారాన్ని తయారు చేస్తాం. ఆ ఆకులు అన్ని కూడా సూర్యకిరణాలను తీసుకుని తయారైతే మన మీద సత్వ రజస్తమో గుణాల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సాధన చేసుకునేవాడు సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకోవాలి. సత్వగుణ ప్రధానమైన ఆహారం ఏంటంటే మనకు తింటే నాలికి చురుగు మనకూడదు, హాయిగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, బాగుంది, చాలా బాగుంది, హాయిగా ఉంది అనిపించాలి. అంతేగాని నోట్లో పెట్టుకోగానే అనుకోవడం కానీ మంచినీళ్ళు ఆడడం బాగుంది అయిన సరే తినాల్సిండేది, కారంగా ఉన్నా బాగుంది బాగుంది అనుకుంటూ కారం తింటారు. మంచినీళ్ళు తాగుతారు, కాల్సిన చివరిలో నోట్లో అక్కడ పంచదార కూడా వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన నేను చూశాను, ఆయన పరవన్నం చేశారు. సూర్యుడికి ఆ రోజు చేస్తూ చాలా బాగా వచ్చింది పరవన్నం. మంచి ఇంట్లో ఉన్న ఆవు పాలతో చేస్తే ఆయనకి ఆ తీరు తినలేక ఆవకాయ నడుచుకు తిన్నాడు పరవన్నం. చూడండి ఎలా ఈ రకంగా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు బట్టి ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రకృతి అంటేనే మూడు గుణాలని గుర్తుపెట్టుకోండి. అదేదో వేడిగా ఉంటుంది, సత్వము రజస్సు తమస్సు, ఈ మూడు అందరిలో ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటాయి. వాటి ఎక్కువ తక్కువలు బట్టి వాళ్ళలో ఉన్న ప్రకృతిలో ఒకటి సత్వగుణం వాడు, ఒకటి రజోగుణం వాడు, ఒకటి తమోగుణం వాడు ఉంటాడు. సత్వగుణం వాడు విభీషణుడు అయితే, రజోగుణం వాడు రావణాసురుడు అయితే, తమోగుణం వాడు కుంభకర్ణుడు. ఇలాగే అక్కడ కూడా రాజులు మన దశరథుడు భార్యలు సత్వగుణమేమో కౌశల్య, తమోగుణమేమో కైకేయి, రజోగుణమేమో మధ్యలంకారుడు సుమిత్ర. ఇలాగా ఇవి అన్ని చోట్ల ఇవి కామన్గా ఉంటాయి అన్నమాట. రజోగుణం తప్పు అని అనకూడదు, తమోగుణం తప్పు అనకూడదు, సత్వగుణం మాత్రమే మంచిది అనకూడదు. మూడు తప్పు అయితే సృష్టిలో ఎందుకుంటాయి? అదే ప్రకృతి. ప్రకృతి అంటే జగన్మాత. కాబట్టి జగన్మాతే సత్వంగా ఉంటుంది, రజస్సుగా ఉంటుంది, తమస్సుగా ఉంటుంది. వాటి ఉపయోగాలను మనం అలా ఉపయోగించుకోవాలి. ఈ ఛందస్సులు ఆకులు అని తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? ఈ ఛందస్సులు సృష్టిలో ఉన్న ఛందస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ ఛందస్సుల్లో ఇచ్చిన మంత్రాన్ని జపం చేయటం వల్ల సృష్టిలో ఆ ప్రకృతిలో ఏవైతే ఆ ఛందస్సు ద్వారా ఉద్దేశించబడిందో ఆ శక్తితోటి మనం అనుసంధానం అవుతాము. గాయత్రి అనేది ఒక ఛందస్సు. హలో, గాయత్రి అనేది ఒక ఛందస్సు. ఆ ఛందస్సు ఏంటంటే మనకు 24 గంటలని 8 గంటలుగా విడగొడితే పొద్దున్న నుంచి అంటే సూర్యోదయం నుంచి 8 గంటల వరకు, తర్వాత అక్కడి నుంచి 8 గంటల వరకు, అక్కడి నుంచి 8 గంటలు, 3 8 24. ఫస్ట్ 3 గంటలు, ఫస్ట్ 8 గంటలు సత్వగుణంతో ఉంటాయి. ఆ టైం అంతా సత్వగుణ ప్రధానం అనమాట. అందుకని ఈ జపం కానీ యజ్ఞం కానీ మిగతా అన్ని పనులు చేసుకోవడానికి సూర్యోదయం నుంచి 8 గంటలు. సపోజ్ 6 గంటలకి సూర్యోదయం అయితే 6 8 14 అంటే 2 గంటల వరకు, 2 గంటల నుంచి ఇంకో 8 గంటలు మధ్య రాత్రి 10 గంటల వరకు రజోగుణం అంటే బాగా హుషారుగా పనులు చేయడం, కష్టపడి పనులు చేయడం ఇలాంటివన్నీ. తర్వాత 8 గంటలు తమోగుణం శుభ్రంగా నిద్ర. అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తం నుంచి తీసుకుంటే సూర్యోదయానికి 2 గంటల ముందు నుంచి బ్రాహ్మీ ముహూర్తం, అంటే సపోజ్ సూర్యోదయం 6 అయితే 2 గంటల ముందు అంటే 4 గంటల నుంచి తెల్లారుజన మధ్యాహ్నం 12 గంటల వరకు సత్వగుణం, 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రజోగుణం, 8 గంటల నుంచి తెల్లారి మళ్ళీ 4 గంటల వరకు తమోగుణం. ఇవి గమనిస్తే మనకు మన జీవితంలో కూడా మనం చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళినా చాలామంది 12 ఇంటి వరకు అది ఇది సర్దుకొని మెల్లిగా అప్పుడు మొదలెడతారు పని. చాలామందికి అలవాటు ఏంటంటే పని అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఫైల్స్ అన్ని ముందర పడేసుకుని ఏదో పెద్ద పని చేసేసినట్టు అడావిడి పెడిపోతుంది 8 ఇంటి వరకు 2 ఇంటి వరకు. ఆ తర్వాత ఇంటికి రావడం, కాస్త రిఫ్రెష్ అవ్వడం, అన్నం తినడం, నిద్ర అవడం, కదా తమోగుణం. ఇవి సృష్టిలో ఉంటూనే ఉంటాయి. ఇవి గాయత్రి ఛందస్సు అన్నమాట. గాయత్రి ఛందస్సు అంటే ఇంట్లో 24 అక్షరాలు. అవును, అందులో ఛందస్సు అంటే అది సృష్టిలో అలా అనుష్ఠుప్ ఛందస్సు, సృష్టిప్ ఛందస్సు లాగా గాయత్రి ఛందస్సు ఉంటాయి. ఆ గాయత్రి అంటే ఏంటో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మన శరీరంలో గాయత్రి ఎలా ఉందో ఇది వరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది కొత్తగానే ఉంటుంది. ఇది కాదు గాయత్రి మంత్రం అంటే ఏంటి మాస్టర్ అలా ఎన్నిసార్లు ఎందుకు అన్నారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు గాయత్రి అంటే ఏంటి గాయత్రి అంటే మంత్ర రూపంగా ఇచ్చే 24 అక్షరాలు అది గాయత్రి మంత్రమే మంత్ర రూపంగా ఇవ్వకుండా ఇప్పుడు దాన్ని సాధనాపరంగా ఎలా చెప్తున్నారు అంటే మనకు భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని పుట్టించిన తర్వాత గాలి ఊరట్టి ముక్కుల్లో అప్పటి నుంచి వాడు మనిషి తన తన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా తయారయ్యాడు. అంటే మనిషి పుట్టి పుట్టంగానే ఏమవుతుందంటే ఒక జీవి భూమి మీద పడంగానే ముక్కుల్లో గాలి దూరుతుంది దూరంగానే అప్పుడు అని మొదలవుతుంది అన్నమాట. దాంతో గుండె కొట్టుకోవడం అన్ని మొదలవుతాయి. కాబట్టి శ్వాస అనేది శ్వాస ద్వారా ప్రాణం వెళ్ళడం వల్ల జీవి తన జీవితాన్ని మొదలు పెడతాడు ఏ జీవుడైనా సరే. ఆ శ్వాస అనేది భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే శ్వాస అంటే వాయువు, అది ప్రత్యక్ష బ్రహ్మ. అందుకని బ్రహ్మ ద్వారానే బ్రహ్మను తెలుసుకోగలం, ఇంకో ద్వారా తెలుసుకోలేము. బ్రహ్మ ద్వారా బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఎలాగా అంటే దానికి ఋషులు ఏం చేశారంటే ప్రాణాయామము అని ఇచ్చారు. ప్రాణాయామం అంటే అర్థం ప్రాణాన్ని కొలవటం. ప్రాణాన్ని కొలవడం అంటే ఎలాగ కొలుస్తాం, దేవనాయం కేజీలు మీటర్లు లేదా ఎలక్ట్రిసిటీ ఉంది అని యాంపియర్స్ ఇట్లా కొలుస్తారు. మరి ప్రాణాన్ని ఎలా కొలుస్తాం అంటే అర్థం కొలవడం అంటే కొన్ని చోట్ల ప్రాణాయామం గురించి చెప్తారు. మనం వదిలే గాలి 6 అంగుళాలు దూరం వస్తుంటే ఇది ఇలా ఉంటుంది, 12 అంగుళాలు దూరం వస్తే ఇలా ఉంటుంది, 1 అడుగు దూరం వస్తే ఇలా ఉంటుంది, అసలు ముక్కులోనే అలా ఆడుతుంటే ఇలా ఉంటుంది, మనిషి యొక్క మానసిక స్థితి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ప్రాణాన్ని కొలవటం చెందే లెక్క. అంటే ప్రాణం కొలవటం అంటే ఏంటి, మనం ఎంత డీప్గా గాలి లోపలికి తీసుకోగలుగుతున్నాం, ఎంత ఎక్కువగా గాలి బయటికి వదలగలుగుతున్నాం అనేది ప్రాణాన్ని కొలవటం అన్నమాట. ఎంతసేపు గాలి పీల్చగలరు, ఎంతసేపు గాలి వదలగలరు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. మనిషి బాగా ఎక్కువ గాలి జీవించాలంటే చాలా తక్కువ సార్లు నిమిషానికి గాలి పీల్చాలి. చాలా జనరల్గా జరిగేది ఏంటంటే మనిషి మామూలుగా మెడికల్ మెడికల్ అదే మన ప్రొఫెషన్ ప్రకారం ఏంటంటే 18 సార్లు గాలి పీల్చుతుంటాడు నిమిషానికి, చాలా ఎక్కువ. దాన్ని ఎంత తగ్గించగలిగితే సాధన చేసి అంత ఎక్కువ దీర్ఘజీవనం వస్తుంది, లాంగివిటీ అనమాట. 107 బతికారు, 127 బతికారు, 607 బతికారు అంటే వాళ్ళు చాలా 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 తక్కువ గాలి పీల్చుకోవడం, తక్కువ సార్లు గాలి పీల్చుకోవడం వదలటం అనేది చేస్తారు. నిమిషానికి సపోజ్ మనం 4 సార్లు మాత్రమే గాలి పీల్చుకుంటే కొన్ని 100 సంవత్సరాలు వదిలిస్తాం. అది శ్వాసకిను మన దీర్ఘజీవన సంబంధం. ఇంకా ఇప్పుడు మనలో శ్వాస పీల్చుకోవడంతో గాయత్రి ఎలాగా అనేది తెలుసుకుందాం. అదేంటంటే మనం మామూలుగా రోజు గాలి పీల్చడం గాలి వదలటం అనేది మనం చెయ్యం. మరి ఎవరు చేస్తారు అంటే దానంతా అదే జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది అంటే భగవంతుడు దానికి ఒక విడిగా ఒక కోశాన్ని ఇచ్చాడు, అన్నమయ కోశంలాగా, ప్రాణమయ కోశంలాగా, మనోమయ కోశంలాగా, విజ్ఞానమయ కోశం ఒకటి ఉంది మనకు. ఆ విజ్ఞానమయ కోశంలో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవతలు. వాళ్ళు ఏం చేస్తారంటే మనిషికి కనుక నువ్వు గాలి పీల్చు గాలి గుండె నువ్వే కొట్టుకునేటట్టు చేసుకోవాలంటే వీడు ఎప్పుడో మర్చిపోతాడు పని ఆడేవాడిలో చచ్చిపోతాడని చెప్పి దేవతలు ఏం చేస్తారంటే మన గుండె కొట్టుకునేటట్టు చేస్తారు, మనం గాలి పీల్చుకుని గాలి వెళ్ళేటట్టు వాళ్ళే చేస్తారు. మనం తెలియకుండానే గాలి లోపలికి పోతుంది, గాలి బయటకు వచ్చేస్తాం. అలా తెలియకుండా గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావటం కాకుండా మనం ప్రయత్నపూర్వకంగా చాలా సావధానంగా కూర్చుని మనం నెమ్మదిగా ఎంతవరకు ఓపిక ఉండి గాలి పీల్చగలము అంతవరకు మాత్రమే బాగా గాలి పీల్చుకోవటం, గాలి పూర్తిగా వదలటం అనేది మామూలుగా ప్రాక్టీస్ చేయాలి ముందర. దీని గురించి ఏం చెప్తాడంటే ఒక దూది ముక్కు దగ్గర పెడితే గాలి పీలుస్తున్నప్పుడు దూది తగలకూడదు, అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అది పీల్చామంటే మన ముక్కు దగ్గర పెట్టుకుని దూది లోపల దూరిపోతుంది. అలాగే గాలి వదులుతున్నాం సపోజ్, అప్పుడు గాలికి వదులుతున్న గాలికి దూది కదలకూడదు. అంటే దూది ముక్కు దగ్గర పెట్టుకుంటే మనం ఎంత నెమ్మదిగా, ఎంత దీర్ఘంగా, ఎంత సాఫీగా, ఎంత యూనిఫామ్గా గాలి పీలుస్తామంటే అక్కడ ఉన్న దూది సన్నటి దూది పెట్టాలి తప్ప ముద్దలా ఒత్తిలా చేసి పెట్టాలి. అది కదలకుండా తీర్చగలిగి ఉండాలి, అది కదలకుండా వదలగలిగి ఉండాలి. అలా చేయాలి ప్రాక్టీస్. అది ప్రాణాయామం. అంతేగాని టీవీలో చూపిస్తుంటాడు ఇలాగా మొహం మార్చేసి ముక్కు ఆకారం మారిపోయి ఎలా చేయకూడదు అసలు. సరే అవి ఎలా చేయాలనేవి ఒక పక్కన పెడితే, ఇప్పుడు మన ప్రాక్టికల్ గా దీనికి కావాల్సింది ఏంటంటే, మనం ఎవరైనా సరే గాలి పీలుస్తున్నప్పుడు ఒక స్టేజ్ వరకు పీలుస్తాం, ఆ తర్వాత ఇంక తెలవం. అప్పుడు ఏమవుతుందంటే వెనక్కి వచ్చేయాలి, మళ్ళీ గాలి వదిలేసేయాలి కదా. గాలి పీల్చడం కొంతవరకు జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంక గాలి వదిలేయాలి అని అనిపిస్తుంది మనకు. మళ్ళీ గాలి వదిలేసిన తర్వాత మళ్ళీ గాలి పీల్వాలి అనిపిస్తుంది. అంటే ఒక చక్రం జరిగిపోతూ ఉంటుంది. గాలి పీల్చడం అనేది కింద నుంచి పైకి వెళ్తుంటే, గాలి వదలడం అనేది పైనుంచి కిందకి రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనలో ఎప్పుడు కూడా రెండు దారులు జరుగుతూ ఉంటాయి, పైకి వెళ్ళటం కిందకి రావటం, పైకి వెళ్ళటం కిందకి రావటం. ఈ పైకి వెళ్ళటం కిందకి రావటం అనే దాంట్లో పైకి వెళ్ళటం అనేది గుర్తు పెట్టుకోవాలి. పైకి వెళ్ళటం అంటే అర్థం ఏంటి, గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఒక స్టేజ్లో ఆగిపోతుంది గాలి పీల్చడం. అక్కడ ఆ పాయింట్ నుంచి మళ్ళీ మనం గాలి వదలడం అనే ప్రక్రియ మొదలు పెడతాం. ఏ పాయింట్లో అయితే గాలి పీల్చడం ఆగిపోయి అదే పాయింట్ నుంచి గాలి వదలటం మనం ప్రారంభిస్తామో, ఆ పాయింట్ని మనం శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ ఉన్నప్పుడు గమనించాల్సిన అతి ముఖ్యమైన బిందువు. ఆ అతి ముఖ్యమైన బిందువు ఏదైతే ఉందో దాన్ని బృహత్సామ అంటారు. బృహత్సామం అంటే పెద్ద సామం అంటే పాడేదని కేక అని అంటారు. కేక వేయటం, ఇప్పుడు పొలంలో ఉన్నారనుకోండి, దూరంగా ఎక్కడో పని చేసుకుంటారు, వాడికి వీడికి వినిపించాలంటే కేక పెడతారు, పొలి కేక అని అరుస్తారు, పొలి కేక అడ్డారు. పొలి కేకలు అంటే అర్థం దూరంగా ఉన్నవాడు గట్టిగా అరిచి వినిపించేట్టు చేయటం. అలాగా దాన్నే సంస్కృతంలో స్తోత్రము అంటారు. కేక అంటే తెలుగులో, స్తోత్రం అంటే సంస్కృతంలో. మనం భగవంతుడి కేక పెడుతున్నాం వాడు, బాబు నేను ఇక్కడ ఉన్నాను అలా నోటితో అనకుండా మనం శ్వాస ద్వారా పీల్చుకుంటూ ఆ ఏదైతే హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతాం గాలి పీలుస్తున్నప్పుడు అదే పాయింట్ నుంచి మళ్ళీ మనం డౌన్ కిందకు వచ్చేస్తాం కాబట్టి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని దాన్ని బృహత్సామ అన్నారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఆ బృహత్సామ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నారు స్వామి. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఎప్పుడు లేడా, గాలి పీలుస్తున్నప్పుడు ఉన్నాడు, గాలి వదులుతున్నప్పుడు ఉన్నాడు, మన మనస్సుగా ఉన్నాడు, ఎన్ని రకాలుగా ఉన్నాడంటే వీటిల్లో మనం స్వామిని డైరెక్ట్గా అనుభూతులకు తెచ్చుకోవడం వీలైన ప్రిన్సిపల్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. దీన్ని బేస్ చేసుకునే మనకు బాబాజీ లాగరిమహాదేవికి దీక్ష ఇవ్వడం జరిగింది. శ్వాసం గురించి మాత్రమే చెప్తారు మొత్తం అంతా దాంట్లో. ఆ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అయిపోతామో అప్పుడు భగవంతు దర్శనం అవుతుంది అంతే. అది బృహత్సామ. కిందకు వచ్చేదాన్ని రథంతరీ సామ అంటారు. కిందకు వచ్చేదాని పేరు రథంతరీ సామ. పైకి వెళ్ళి హైయెస్ట్ పాయింట్ బృహత్సామ. ఈ బృహత్సామ రథంతరీ సామ అనే రెండు సామాలలో నేను బృహత్సామను అని కృష్ణుడు చెప్పాడు. అలాగా శ్వాస అంటే ఉచ్ఛ్వాస అంటే గాలి లోపలికి పీల్చుకోవడం, నిశ్వాస అంటే గాలి బయటికి వెళ్ళడం. ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చుకోవడం మొదలయ్యి ఎక్కడ పాయింట్లో ఆగిపోతుందో ఆ పాయింట్ అనేమో బృహత్సామ అన్నాం. అక్కడి నుంచి కిందకు వచ్చేసేపుడు నిశ్వాసం మొదలవుతుంది, దాన్ని రథంతరి సామ అన్నారు. దీన్నే ఇంకొక స్కేల్లో కింద నుంచి గాలి లోపలికి వెళ్ళటం, మన లోపలికి వెళ్ళటం అనేది పౌర్ణిమ అంటే శుక్లపక్షం అన్నారు. ఆ రథం మళ్ళీ బృహత్సామ అంటే హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి గాలి మనం బయటికి వదిలేసేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని రథంతరీ సామ అన్నారు. దాన్ని కృష్ణపక్షం అన్నారు. అంటే మనం గాలి పీలుస్తున్నప్పుడు శుక్లపక్షంలో ఉంటాం, గాలి వదులుతున్నప్పుడు కృష్ణపక్షంలో ఉంటాం. గాలి పీల్చి హైయెస్ట్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఎక్కడ ఉంటాం, పౌర్ణమిలో ఏదైతే ఉంటుందో శక్తి ఆ పౌర్ణమి శక్తిలో ఉంటాం. అక్కడి నుంచి కిందకు వచ్చేస్తున్నప్పుడు కృష్ణపక్షంలో ఉంటాం. పూర్తిగా గాలి వదిలేసినప్పుడు అమావాస్యలో ఉంటాం. అమావాస్య అంటే ఆ రోజు చంద్రుడు కనపడ్డం, ఆ రోజు సూర్యుడు వెలుగు చంద్రుడి మీద పడి భూమి మీద పడదు, చంద్రుడు వెలుగు డైరెక్ట్గా కనబడదు అసలు మనకు. అంటే మనస్సు ఉండదు, మనస్సు ఉండకుండా ఎవరుంటారు, శరీరము సూర్యుడు ఉంటారు అంతే. అంటే మన శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి బయట కుంభకం అంటే బాహ్య కుంభకం అన్న స్థితిలో ఉంటే అది అమావాస్య. గాలి బాగా పీల్చుకుంటూ పైన పాయింట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది పౌర్ణిమ, అంతర్ కుంభకం. ఇవి సృష్టిలో ఎలాగైతే బయట జరుగుతున్నాయో అలాగే మనం శ్వాస పీల్చిన ప్రతిసారి జరుగుతుంది. అంటే మనం శ్వాస పీల్చుతున్నప్పుడు శుక్లపక్షంలో ఉన్నాం, శ్వాస పీల్చడం ఆగి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరే ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ పౌర్ణిమలో ఉన్నాం, అక్కడి నుంచి కిందకు వచ్చేసాడు కృష్ణపక్షంలో ఉన్నాం, పూర్తిగా బయట గాలి అంతా వదిలేసి మళ్లీ పీల్చుకోవడానికి తయారవుతున్న ఆ పాయింట్ లో అమావాస్య ఉంది. అంటే మనలో పౌర్ణిమ అమావాస్యలు ఉన్నాయి. ఇది సృష్టిలో 15 రోజులకు ఒకసారి, ఇటు 15 రోజులు అయితే కృష్ణ శుక్లపక్షం, ఇటు 15 రోజులు అయితే కృష్ణపక్షం అమావాస్య పౌర్ణిమ. అలాగా మొత్తం సృష్టిలో 24 ఉన్నాయి. నెలకి 2 చొప్పున ఒక పౌర్ణిమ ఒక అమావాస్య చొప్పున 24 ఉన్నాయి. ఈ 24ని 24 అక్షరముల ఛందస్సు కలిగినది అన్నారు. ఈ 24 అక్షరాలే గాయత్రి అంటే. ఈ 24ని ఎవరు గానం చేస్తారు వాళ్ళ ప్రాణాలని గాయంతాం గాయతీటి గాయత్రి అని చెప్పారు స్వామి. అంటే 24 అక్షరాలు, అక్కడ అక్షరాలు ఏమున్నాయంటే పౌర్ణిమ అమావాస్య, పౌర్ణిమ అమావాస్యలు అక్షరములు అంటే నశించినవి. ఈ మధ్యలో ఇవి పోతూ ఉంటాయి, వస్తుంది పోతూ ఉంటాయి వస్తుంది. అంటే ఈ పౌర్ణిమ అమావాస్యలు అక్షరములు మిగతా క్షరములా అంటే ఎలా చెప్తాము అంటే, ఇప్పుడు పండగలన్నీ పోయి ఇంకా అమావాస్య పౌర్ణిమే మిగులుతాయి, పర్వములు అంటారు వాటిని. పండగలు కాదు పర్వములు. పర్వములు అంటే చెరుకు గడ ఉంటే చెరుకు గడకి పర్వాలు ఉంటాయి, గడ కడుపులు ఉంటాయి సరే ఇలా ఉంటుంటారు. అలాగా పౌర్ణిమ అమావాస్యలు సాధనకి సంబంధించినంత వరకు అవి అక్షరములు. అలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం 24 అక్షరాలు ఉన్నాయి. ఆ 24 అక్షరాలు కూర్పుతో ఉన్నది గాయత్రి. అలాగా గాయత్రి ఛందస్సుల్లోనే గాయత్రి. మనం గాయత్రి పడేవారు కాబట్టి గాయత్రి మంత్రాన్ని బాగా మాస్టర్ మధించమన్నారు కాబట్టి మనలో జరుగుతున్న గాయత్రిని గమనించి గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉంటే మనం అప్పుడు ఎక్కువ ఫలితాన్ని పొందగలం. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధించి 12 పౌర్ణిములు 12 అమావాస్యలు 24 అక్షరాలు గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు. అలాగే మనం ఒక 24 నిమిషాలు కనుక దీన్ని బాగా సాధన చేసుకుంటే అంటే నెమ్మదిగా గాలి పీల్చడం, పీలుస్తున్నప్పుడు ఏ పాయింట్లోకి వెళ్ళి ఆగిపోయాము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అంటే నిశ్వాసం వచ్చేస్తుంది, గాలి బయటకు వచ్చేస్తుంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవడం అది భగవంతుడు అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కిందకు వచ్చేస్తాం, మళ్ళీ గాలి పీలుస్తాం, మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి, ఆ పాయింట్నే భగవంతుడు అంటే ఏమవుతుంది అక్కడ అంటే మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సు ఏం చేస్తుందంటే అప్పుడు ప్రాణాన్ని స్పృశిస్తుంది. ప్రాణాన్ని మనస్సు స్పృశించడం అంటే ఏంటి? మనం వెళ్ళి కంచి వెళ్ళాం, బంగారు బల్లిని ముట్టుకున్నాం, ఏమొస్తుంది అంటే అక్కడ చెప్తారు బంగారు బల్లి ముట్టుకుంటే ఇదిగో మీకు బల్లి పడిన దోషాలు ఉందో లేకపోతే అవి వస్తాయి వస్తాయి. వాటిలన్నిటి అర్థం ఏంటంటే స్పృశించటం అనే దానివల్ల స్పర్శ వల్ల ఏం తెలుస్తుంది మనకు? స్పర్శ అనే ఇంద్రియం ద్వారా కూడా మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. మనస్సు ప్రాణాన్ని స్పర్శిస్తే ఏమవుతుందంటే ప్రాణం సమస్తమునకు ప్రాణమూలం ఇదం జగత్ అని సూత్రం ఉంది. ప్రాణమూలం ఇదం జగత్, ఈ జగత్ అంతటికీ మూలం ప్రాణం. ఆ ప్రాణము మనస్సు ఏకమవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ప్రాణాయామం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే సంకల్పము అనే దాన్ని అందుకోగలము. సంకల్పం చెప్తాం, ఇప్పుడు ప్రాణాయామం అయిన తర్వాత మనం పూజా కార్యక్రమం కానీ యజ్ఞ కార్యక్రమం కానీ సంకల్పం చెప్తాం. ఆ సంకల్పానికి శక్తి రావాలి అంటే ఏం చేయాలి? మనస్సు ప్రాణము ఒకటవ్వాలి. మనస్సు ప్రాణం ఒకటైనప్పుడు అనుకున్న దానికి ఆ సంకల్పానికి తిరుగులేదు, అప్పుడు బాగా అవుతుంది. అందుకని ఈ గాయత్రి చేసి గాయత్రి శుద్ధి పొందిన వాళ్ళు దేన్నన్నా ఏమన్నా చేయగలరు, పరిస్థితులు మార్చగలరు అని గురువు గారు ఇచ్చిన దాంట్లో అర్థం బాగా బోధపడుతుంది మనకి. ప్రాణానికి మూలం ఎవరు? ప్రాణానికి మూలం సూర్యుడే. ఆ సూర్యుడు అంటే ఏంటి? సూర్య ఆత్మ జగదస్సు షష్ట, ఈ జగత్తంతటికీ ఆత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన సూర్యుడు అని. సోతి కర్మాణి ప్రేరయితి సూర్య అంటే ఎవరైతే మనల్ని మంచి సుందరమైన కార్యక్రమాలు చేయడానికి ప్రేరేపిస్తాడో ఆయన పేరు సూర్యుడు. మంచి కార్యక్రమాలు, లోక కళ్యాణ కార్యక్రమం. అలాగే సూర్యుడు అంటే ఈ జగత్తంతటికి ఆత్మ. సూర్యో సూర్య అని ఇంకో సూత్రం ఉంది. అంటే సూర్యుడు అంటే కంటికి కనిపించే భూగోళం కాకుండా దాని వెనకాలను ఆత్మ, అదే సవిత. ఈ రకంగా ప్రాణానికి మూలాన్ని మనం ప్రాణం ద్వారా శ్వసిస్తాం. అంటే భగవంతుడు సవితారూపకంగా మనం మన మనస్సు దాన్ని శ్వసిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ జగదాత్మని శ్వాస ద్వారా తెలుసుకోవడం కోసమే మనకు భగవంతుడు శ్వాస అని ఒక మనకు ఒక ప్రక్రియను ఇచ్చాడు. ఆ జీవన గాలి పీల్చుకోవడం ఎందుకు అని అడిగి క్వశ్చన్ ఎవరికైనా వస్తే శ్వాస ద్వారా భగవంతుడిని తెలుసుకొని వచ్చును అనే ఆన్సర్ చెప్పచ్చు మనం. అందుకని మనం గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం ఒక రకం అయితే, గాయత్రి మంత్రాన్ని శ్వాస ద్వారా తెలుసుకోవడం ఒక రకం. తెలుసుకోవడం అనేది అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడైతే గాయత్రి మంత్రం చేస్తే ఈ శ్వాస ఆగిపోవడం అనేది తెలుస్తుంది. మా గాయత్రి మంత్రం బాగా చేసిన ఏ మంత్రం అయినా సరే బాగా చేస్తుంటే ఏమవుతుందంటే ఒకనొక టైంలో జపం మాల ఆగిపోతుంది, జపం చేయడం మర్చిపోతాం. ఆ టైంలో కరెక్ట్గా మనం ఈ పాయింట్లో ఉంటాం అన్నమాట. ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో దాంట్లో ఉంటాం. దాన్ని బృహత్సామాన్ని ఇందాక చెప్పుకున్నాం, అది ఆ పాయింట్ నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. మనం ప్రయత్నపూర్వకంగా ఆ హైయెస్ట్ పాయింట్ని రోజు శ్వాస అలా మెల్లిగా పెంచుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడం అనేది చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ఎప్పుడైతే గమనించామో ఆ భగవంతుడిని నేను రీచ్ అయ్యాను. ఆ శ్వాస అక్కడ ఆగింది, అదే భగవంతుడు, ఆ స్థానమే భగవంతుడు. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఇలా వెళ్ళి వెళ్ళి ఏమవుతుందంటే ఒకనొక టైంలో అక్కడ ఆగిపోతుంది, ఇంకా గాలి బయటికి రాదు, ఇంకా లోపల లోపల జరుగుతూ ఉంటుంది. ఇది భగవద్గీతలో మనకు గాయత్రి గురించి ఇచ్చిన విజ్ఞానం. ఇది ఓకే. అందుకని భగవద్గీతను చదువుకోవడంలో మనం విజ్ఞానం జపయజ్ఞోస్మి కాబట్టి రెండు పాయింట్లు చెప్పుకున్నాం, మూడు చెప్పుకున్నాం అని మనం. దాంట్లో మెయిన్గా ఏంటంటే యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేనని మా స్వామి చెప్పారు కాబట్టి మనం బాగా జపయజ్ఞాల్ని ఎక్కువ ప్రోత్సహించాలి. రెండోది గురువు గారు అడే మరి లక్షల కోట్లు చేయించారు, కోట్ల కోట్లు చేయించారు కానీ అలాగే మనకు పరిచయస్తులు అందరిలో మనకు తెలిసిన వాళ్ళందరిలో ఎక్కువ జపం చేయడానికి అందరినీ ప్రోత్సహించాలి. రెండోది మన శ్వాస పీల్చుకోవడం వదలటంలో మనం భగవంతుడిని రోజు మన మనస్సు ఆ ప్రాణాన్ని టచ్ చేస్తుందా లేదా చూసుకుంటూ చేస్తున్న రోజు మనం గమనించాలి. మనం గమనిస్తూ తద్వారా మనలో గాయత్రిని దర్శించాలి. ఈ రెండు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం చెప్పుకుంటూ, ముక్కోటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని చూడటం. ఉత్తర ద్వారం అంటే ఏంటంటే మన శరీరంలో ఉత్తరం ఎక్కడ ఉంటుందంటే సహస్రారం అన్నమాట. నోరేమో తూర్పు, మన నోరు ఈ చెట్టు ఇటువైపు ఉన్నదంతా తూర్పు దిశ, వీపు అదంతా పడమరం, నడినెత్తి మీద అదంతా ఉత్తరం, మూలాధారం ఏమో దక్షిణం. అందుకని ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని అంటే మనం ఈ హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవుతాం. నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. అది ఇవాళ యొక్క స్పెషాలిటీ ముక్కోటి. అలాగే ఇందాక చెప్పుకున్నాం సరే, అమావాస్య పౌర్ణిమ శుక్లపక్షం కృష్ణపక్షం సూర్యోదయం అవుతూనే మనకు కష్టం ఉంటుందన్నమాట. మామూలుగా రోజు అక్కడి నుంచి నడినెత్తి మీద సూర్యుడు వచ్చేసరికి పౌర్ణిమ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి అస్తమయం జరుగుతున్నప్పుడు కృష్ణ అష్టమి జరుగుతుంది. అంటే శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షం, కృష్ణపక్షంలో అష్టమి పూర్తిగా కిందకు వచ్చేసరికి అమావాస్య వచ్చేస్తుంది అర్ధరాత్రి 12 గంటలకి. మళ్ళీ ఉదయం అప్పుడు శుక్లపక్షంలో అష్టమి ఉంటుంది, నడినెత్తి మీదకి వచ్చేసినప్పుడు పౌర్ణిమ ఉంటుంది. అలా ప్రతిరోజు పౌర్ణిమ అమావాస్యలు, మిట్ట మధ్యాహ్నం పౌర్ణిమ, మిట్ట అదే అర్ధరాత్రి ఏమో 12 గంటలకి అమావాస్య. అలాగే మనం గాలి వీల్చి పైకి వెళ్ళిన హైయెస్ట్ పాయింట్ ఏమో ఇంకా పౌర్ణిమ, తనిచి మళ్ళీ శ్వాస బయటకు వచ్చేసేటప్పుడు మొదలవుతున్న పాయింట్ నుంచి కిందకి పూర్తిగా బయటకు వచ్చేసేది, బయటకు వచ్చేసే ద్వారా కృష్ణపక్షం, ఆ కిందకు వచ్చేసినప్పుడు అమావాస్య. ఇలాగ మనలో కూడా అమావాస్య పౌర్ణిమలు, సృష్టిలో అమావాస్య పౌర్ణిమలు, రోజు అమావాస్య పౌర్ణిమలు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటూ మనం ఈ శ్వాస విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం వల్ల, గాయత్రి జపయజ్ఞాన్ని సాధన చేయడం వల్ల, జపయజ్ఞం వల్ల ఏమో లోక కళ్యాణం కోసం చేస్తున్నామని చేయాలి. అలాగే మన ఇండివిజువల్ సాధనకి శ్వాస ద్వారా మనలో గాయత్రిని నేర్పించాలి. ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనందరం కూడా మాస్టర్ అనుగ్రహం ద్వారా చెప్పుకుంటున్న గీతా విశేషాలు. స్వస్తి. తర్వాత మళ్ళా తేజ అడిగింది, హోమియో కూడా మొదలు పెడతాం అనుకున్నాను. హోమియో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా 10 బాగుంది, ఇంకో పావుగంట చెప్పుకుందాం. కాకపోతే ఇంట్రడక్షన్లో ఈ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ ఎవరైతే కనిపెట్టారో ఆయన పేరు డాక్టర్ శామ్యూల్ హానిమన్. ఇలాగ జర్మనీ దేశస్తుడు, చాలా ఆ కాలంలో ఎండి, ఇప్పుడు 1800 అంటే 19th సెంచరీలో కనుక్కున్నారు హోమియోని. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. 19th సెంచరీలో ఉన్న సిస్టమ్ ప్రకారం అప్పటికి ఆయన ఎండి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ రకరకాల వాళ్ళ పద్ధతి ప్రకారం మందులు ఇవ్వడం, తగ్గడం మళ్ళీ రావడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇదే తగ్గడం రావడం, తగ్గడం అంతే తప్ప తగ్గడం అనేది లేదు. ఏదో రిలీఫ్ మళ్ళీ రావడం, రిలీఫ్ మళ్ళీ రావడం, ఇలా ఉంటే ఆయన చాలా బాధపడ్డారు. ఏంటి ఎప్పుడు వస్తూ ఉంటుంది ఇలాగా, పర్మనెంట్గా క్యూర్ లేదా ఎలాగా అని తప్పించాడు ఆయన. తపస్సు అంటే అది, తపస్సు అంటే ఎప్పుడు కళ్ళు మూసి కూర్చోవడం కాదు. ఇక ఒక ప్రాబ్లం ఉంది, దీనికి ఎలాగ సొల్యూషన్ అని ఆలోచించడం తపస్సు. మనకు ఏదన్నా ఒక కార్యక్రమం ఇచ్చారు, దీన్ని సక్సెస్ఫుల్గా చెయ్యాలి, ఎక్సలెంట్గా చెయ్యాలి, ఎంత బాగా చెయ్యాలి, ఎలా చేస్తే అవుతుంది, దీని కోసం ఎవరెవరిని కలవాలి, ఎవరెవరు కూర్చో ఈ పని అవుతుంది, ఇలా లెక్కలేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, ఇదంతా కూడా తపస్సు కిందకే వస్తుంది. అలాగా ఆ తపస్సు ఏదైతే ఉందో, అలాంటి తపస్సు ఫలించాలంటే ఏం చేయాలి, ఇందా చెప్పుకున్నట్టు సత్సంకల్పాలని సత్కర్మలుగా మలచేది గాయత్రి అని గురువు గారు ఇచ్చిన డెఫినేషన్. సత్సంకల్పం మనకి ఎప్పుడు అందుతుంది, మహాత్ముల ద్వారా అందుతుంది. అలాగే మనం రోజు ఆ గాలి పీల్చుకున్నప్పుడు హయ్యెస్ట్ పాయింట్ టచ్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడం అనే ప్రాసెస్లో ఆ హయ్యెస్ట్ పాయింట్ దగ్గర కూడా మనకు సంకల్పాలు మనకు వస్తాయి. ఆ వచ్చిన సంకల్పాలను మనం తీసుకుని వాటిని ఎక్స్పాండ్ చేయడం, అలా ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా ఆలోచించవచ్చు. అది మహాత్ములకి జరుగుతుంది. మనం గురువు గారు ఇచ్చిన సంకల్పాలు తీసుకుని చేస్తే చాలు మనకు, ఎందుకని అదంతా తపస్సు కిందకు వస్తుంది కాబట్టి. ఆయన ఏం చేశాడంటే ఆ కాలంలో వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు, ఎలా తగ్గించాలి వీళ్ళకి అని తప్పించాడు. అలా తప్పిస్తున్న సందర్భంలో ఏమైందంటే ఒకరోజు ఒక దగ్గుతో బాధపడుతున్నవాడు వస్తాడు. వస్తే అతనికి పాపం మందుద్దామంటే మందు లేదు, మందు అయిపోయింది. చివరిలో కాస్త బాటిల్కి అంటుకుని ఉంటుంది కదా కొంచెం అలా ఇలా, అని ఏం చేసేదంటే అంటే కాస్త నీళ్లు పోసి బాగా గిలక్ కొట్టి అన్ని నీళ్లు రంగు అంతా కలిసేటట్టు చేసి తాగమనిచ్చారు. తాగమనిస్తే మరుసటి రోజు పరిగెట్టుకుంటూ వచ్చారు. బ్రహ్మాండంగా పనిచేసిన డాక్టర్ గారు ఇన్ని రోజులు మందు ఎందుకు ఇవ్వలేదు అని అడిగి ఆశ్చర్యపోయాడు. దీంట్లో బాబు నీ మందు అయిపోయిందని చెప్పి కాస్త మిగిలిన దాంట్లో నీళ్లు కలిపిస్తే తగ్గిందంటాడు ఏంటి అని చెప్పి ఇక్కడ ఏదో ఉన్నది అని చెప్పి దాన్ని క్యాచ్ చేశాడు. జనరల్ గా డిస్కవరీస్ అన్ని కూడా బై యాక్సిడెంట్ అంటే అలా ఫ్లూక్ గా జరిగిపోలేదు తప్ప ప్రయత్నించి ఎవరూ చేయరు. పాపం అతను బాధపడుతున్నాడు, మందు లేకుండా పంపిస్తే ఏడుస్తాడు అని చెప్పి ఏదో సాటిస్ఫై చేద్దాం ఇచ్చే అదే పెద్ద డిస్కవరీగా తయారైంది, అదే పెద్ద హోమియోపతి లాగా డెవలప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా దాని మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయటం మొదలెట్టు అది ఒక ఒక దాని ఏమంటారంటే ఒక ప్యాసెట్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన కాలంలో ఎక్కువ మలేరియా ఫీవర్ వస్తుంటే క్వినైన్ అంటే ఆ చెట్టు దాంట్లో తయారు చేసిన మందును పేరుకునైనా అది బాగా ఇస్తుండేవారు, అది ఏం పెద్ద తగ్గేది కాదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ క్వినైన్ ఏ చెట్టు నుంచి మందు తయారు చేస్తున్నారు ఆ చెట్టు బెరడు తెచ్చుకుని దాన్ని కాచి కషాయంలా చేసుకొని తాగి చూశాడు. తాగి తాగి తాగేసరికి ఈయనకి ఊళ్ళంతా చెమట్ల సారీ చలి వేసేయడం, చలి వేసే ముందు దాహం వేయడం, కాసేపు పోయిన తర్వాత బాగా జ్వరం వచ్చేయడం, ఒళ్ళంతా నొప్పులు వచ్చేయడం, వణికిపోవడం తెలిసి ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు ఈయనకి ఒకటి స్ఫురించింది, ఓహో ప్రతి పదార్థానికి మన శరీరంలో ఉన్న ప్రాణాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది, కాబట్టి ఈ ప్రభావితం చేసే శక్తిని పట్టుకుంటే కనుక మనం అనారోగ్యం బారి ఉన్న వాళ్ళని రక్షించగలం అని ఒక ఐడియా వచ్చింది. ఇవన్నీ వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తున్నారంటే అప్పటికే వేరే లాంగ్వేజెస్ లో ఉన్న వాటిని మెడిసిన్ బుక్స్ ఉన్నాయి కదా వాటిని ట్రాన్స్లేట్ చేస్తారండి. ఆ ట్రాన్స్లేట్ చేస్తూ చేస్తూ ఈ పని కూడా చేశారన్నమాట. చేసినప్పుడు ఆయనకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏ రకమైన పదార్థ ధర్మాలు ఉన్నాయో, ఒక పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మం కొన్ని శరీరం మీద లక్షణాలను కలిగిస్తుంది. ఒక పదార్థాన్ని మనిషి తీసుకుంటే ఆ పదార్థానికి ప్రాణ మనిషి శరీరంలో ఉన్న ప్రాణశక్తిని ప్రభావితం చేసే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయని మనం తరుగుతుంటే అది మన శరీరం మీద ఎలా ప్రభావితం చేస్తుంది, వెంటనే కడంబ నీళ్ళు పొట్ట 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 కాలిపోతాయి. అలాగే ఒక ఒక ఘాటైన వాసన వచ్చే తీసుకున్నాం, సపోజ్ కారం ఉంది, కారం దంచుతున్నారు, వెంటనే ముక్కు దానికి మండిపోయేది, ఒక్కసారిగా తుమ్ములు వచ్చేస్తాయి దడ్డ కదా. ఇలాగా ప్రతి పదార్థానికి మనిషి యొక్క ప్రాణశక్తిని ప్రభావితం చేసే శక్తి ఉంది అని గ్రహించి ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రభావాలు ఏంటో, మనిషిని ప్రాణశక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకుని ఎప్పుడైతే నీళ్లు ఇలాగే గిలకొట్టి మంది ఇలాగే ఇస్తే తగ్గిందన్నాడో, ఆ ప్రిన్సిపుల్లో ఏం చేశాడంటే, అది కషాయంలాగా తయారు చేసి వాటిని చెట్టు ఉంది, చెట్టు బెడ తెచ్చి దాన్ని బాగా కాచి కషాయం చేసి దాంట్లో నీళ్లు పోసి ఇలా గెలకొట్టి తయారు చేయటం అన్నమాట. అలాగా ఎక్స్పెరిమెంటల్గా చేసి ఆ మందు వేసుకుంటే ఆ పదార్థం తనలో తీసుకుంటే తన శరీరంలో ఏ మార్పులు వచ్చి, తలనొప్పి వచ్చిందా, జ్వరం వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, దగ్గు వచ్చిందా, ఆయాసం వచ్చిందా, జరుగు చేసిందా, తల పగిలిపోతుందా, ఇలాంటి రకరకాల సింప్టమ్స్ ఏమైనా అవన్నీ నోట్ చేసుకున్నాడు. అలాగే అతి కష్టం పడి మొత్తానికి ఆయన కనిపెట్టింది ఏంటంటే, సిమిలియా సిమిలస్ క్యూరెంట, అంటే ఏం లేదు, అదే రకమైన లక్షణాలు కలది ఏదైతే ఉందో అది అదే లక్షణాలు కలిగిన రోగాన్ని తగ్గిస్తుంది. ఆ రకంగా మొట్టమొదట ఆయన కనిపెట్టింది ఏంటంటే, సింకోన అనే చెట్టు బ్యారెట్ నుంచి తయారు చేసిన ముందు దాన్ని మనం చైనా అంటాం, మనం ఇది హోమియోలో ఆ బెరడు రకం తీసుకోవడం మొదలెట్టంగానే చలి జ్వరం రావటం ఇవన్నీ వచ్చి, ఆ తర్వాత ఏమైంది, ఆ తను తీసుకున్న పదార్థంకి కొంత టైం ఉంటుంది, ఆ టైం అయిపోగానే ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోయింది. అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఇండ్యూస్డ్ ఫీవర్, నాట్ ఒరిజినల్ ఫీవర్. అప్పుడు ఏం చేశాడు ఆయన, తీసుకెళ్ళి ఎవరైతే నిజంగా అలా ఊరుకుతున్నారు, నిజంగా ఈయనకి వచ్చిన లక్షణాలు ఈ మందు వేసుకుంటే ఏ లక్షణాలు గమనించి రాసి పెట్టుకున్నాడు, అదే లక్షణాలతో ఉన్న వాళ్ళకి ఇదే మందుగా వేశాడు, వేసినప్పుడు అది తగ్గిపోయేవాడు. దాంతో హనీమన్ గారు హోమియోని కనిపెట్టడం జరిగింది. ఆ రకంగా హోమియో ఆవిష్కారం జరిగిందన్నమాట జర్మనీలో. దానికి ఎంతో కృషి చేశాడు ఆయన. దీనికి ఉన్న ముఖ్యమైన సూత్రం ఏంటంటే, సమాన ధర్మాలు కలిగిన ఏవైతే ఉన్నాయో అవి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సమాన ధర్మాలు అంటే అర్థం ఇక్కడ మనిషి శరీరంలో ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు గల ఒక పదార్థం కనుక తీసుకుంటే ఆ పదార్థంలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాడికి ఉన్న వ్యాధిని తగ్గిస్తాయి. అది సూత్రం అనమాట. ఆ సూత్రం సిమిలర్ క్యూర్స్ అనమాట అర్థం. సిమిలర్ అంటే సేమ్ ఒకేలాగా ఉన్నది, క్యూర్ చేస్తుంది. అంటే ఒక సపోజ్ ఓపియం అనే మందు ఉంది హోమియో. ఓపియం అంటే నల్ల మందు, మన అందరూ తెలుసు కదా, నల్ల మందు పెడతారు మత్తుగా పడి ఉంటారనమాట. నల్ల మందు అవసరమైన రోగి ఎవడైతే ఉన్నా వాడు వాడు కూడా అలాగా మత్తు మందు కింద వాళ్ళ పడి ఉంటాడు. వీళ్ళంతా చెమటలు పోసేస్తుంటాయి, ఒళ్ళు వేడిగా ఉంటుంది. చెమటలు పోసేసి ఇన్నా ఉన్న దుప్పటి అలాంటివి ఏమి తప్పుకొని ఇవ్వడం అనమాట. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ ఓపియం వాడికి. అన్కాన్షియస్గా ఉంటాడు కానీ మధ్యలో పిలుస్తుంటే అంటూ ఉంటాడు. ఇవన్నీ లక్షణాలు ఓపియంలో ఉంటాయి. కాబట్టి ఓపియన్ని మందుగా తయారు చేసి వాడికి గనక వేస్తే ఇవన్నీ తగ్గిపోయి టక్మల్ని ఎత్తి కూర్చుంటాడు. మధ్య రీసెంట్గా ఒక కేసు అలా మందు ఇచ్చాను నేను. ఇస్తే అక్కడ డాక్టర్ అన్నారు ఈ మందు ఎలా ఇచ్చారండి మాకు తెలియజేయండి. చిత్రం అది అంటే అక్కడ హోమియో తెలియటం హోమియో తెలియకపోవడం అని కాదు, మామూలుగా అలోపతి డాక్టర్స్ ఏం చేశారంటే అన్ని రకాల టెస్టులు చేసాం అంత బాగానే ఉంది, మాకేం అర్థం కావట్లేదు, ఏంటో కేసు అన్నారు స్పెషాలిటీస్. అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి మా ఫాదర్కి ఎలా ఉందండి ఆ లక్షణాలు అన్ని విని ఓపియం వేయమన్నారు. ఓపియం వేస్తే ఒక్క డోస్కి టక్మల్ లేచి కూర్చున్నాడు ఆయన. అప్పుడు హోమియో వాళ్ళు కూడా అడిగారు ఈ మందు ఎలా వేశారు ఓపియన్ అని. ఓపియంలో ఉన్న లక్షణాలన్నీ తెలిస్తే వేయగలం, అంటే ఏముంది దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు, అందుకని బాగా స్టడీ చేయాలి. ఎంత స్టడీ చేసి హనీమన్ ఆయన శిష్యులు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడిన దాంట్లో మనం వందో వంతు కారణం కష్టపడకుండా మనం ఎంత నేర్చుకోగలం, శ్రద్ధగా నేర్చుకుంటే. దీనికి కావాల్సిన ఒకటే, ఎలాగ తగ్గించాలి ఈ బాధని అని మనకు తపన ఉండాలి. మీకు ఎలాగైనా తగ్గాలి, ఎలా తగ్గాలి, ఏం చేస్తే తగ్గుతుంది అనే ఆలోచన మనలో ఉంటే అప్పుడు మనకు తపస్సు అన్నమాట. అది మాకు ఆ తపస్సు వల్ల ఏమవుతుందంటే వేడి పుడుతుంది, దానివల్ల జ్ఞానం వస్తుంది, తపస్సు వల్ల జ్ఞానం వస్తుంది. నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని పేరు అడుగుతుంది కాబట్టి మొదలైంది అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, విన్న తర్వాత దాన్ని మీరేం చేయాలంటే హోంవర్క్ లాగా కొన్ని పుస్తకాలు చెప్పాయిందాక పేజీకి. ఈకే మాస్టర్ అంటే ఇక్రాల కృష్ణమాచార్య గారి పుస్తకాలు ఏం దొరుకుతాయి బుక్ స్టాల్స్లో, అవి కోరుకోండి మొత్తం అండి. ఏం దొరుకుతాయి, పెద్ద కాస్ట్లీ ఉండవు. తర్వాత టెన్త్ లెక్చర్స్ అని హోమియోపతి ఉంటుంది, అది ఉంటుంది. దాంతో ఇది చాలా వరకు ఈ హోమియోలో మంచి గ్రిప్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా హోమియో అనేది కనిపెట్టబడింది. దీంట్లో ఏంటంటే మనిషికి మందు ఇస్తారు తప్ప రోగానికి ఇవ్వరు. అది ఒక ముఖ్యమైన సూత్రం. మనిషికి మందు ఇవ్వబడింది రోగానికి ఇవ్వరు అంటే రోగం అనేది ఎవరికి వస్తుందంటే మనిషికి వస్తుంది. ఆ మనిషిలో మార్పులు తీసుకురావడం, మనిషికి రావడం అంటే ఏంటి, మళ్ళీ మనిషి మనస్సుకు వస్తుంది. మనిషి మనస్సుకు వస్తుంది అంటే మనిషిలో ఉన్న చేతనత్వానికి వస్తుంది. ఆ చేతనత్వంలో ఉన్న తేడాలు ఏమవుతున్నాయో దానివల్ల కళ్ళు కనపడకపోవచ్చు, డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇంకా ఏవో గాళ్ళు నొప్పులు రావచ్చు, నడుం నొప్పి రావచ్చు, ఇంకా రకరకాలు చెప్తారు, నర్వస్ డిసీజ్ రావచ్చు, రాకపోవచ్చు, భయం వేయచ్చు, విసుగు వచ్చేయచ్చు, అవతలానికి వచ్చి చంపేయాలన్న కోపం రావచ్చు, లేదా ఈర్ష్య రావచ్చు, రేషన్ రావచ్చు, అసూయ రావచ్చు, ఇలా రకరకాల అన్ని రకాల అన్నీ వస్తాయి. అవన్నీ ఎలా వస్తాయి, వాటిని ఎలా తగ్గించాలి, వాటికి ఏ మందులు ఉన్నాయి, తగ్గుతున్న మనం ఇస్తున్న మందు కరెక్టా కాదా, ఎలా పనిచేస్తుంది, తగ్గుతున్నట్టు మన గుర్తు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం హోమియో క్లాసులో చెప్పుకుంటాం. ఎందుకని ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే హోమియో అంటే సిమిలర్ క్యూర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో అదే బాధలు కలిగించగలిగిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఔషధం అంటాం. అది పొటెన్సీస్ రూపంలో ఉంటుంది. అది ఆ పొటెన్సీ తగ్గ పొటెన్సీ ఇస్తే ఆ రోగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మన శరీరంలో రోగం అసలు ఎందుకు వస్తుంది అంటే మనలో శరీరము, ప్రాణము, మనస్సు ఉంటాయి. ప్రాణాన్ని వైటల్ అంటాం, వైటాలిటీ. ఆ వైటాలిటీలో డిఫిషియన్సీ వచ్చినప్పుడు మన శరీరంలోకి రోగం ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మనలో రోగం ప్రవేశించినప్పుడు మనలో ఉన్న వైటాలిటీ దాంతో దెబ్బలాడుతుంది. దెబ్బలాడినప్పుడు మనకు సింప్టమ్స్ కనిపిస్తాయి. నొప్పి రావడం, నిద్ర పట్టకపోవడం, తలనొప్పి కావడం, లేకపోతే కడుపు నొప్పి కావడం, లేకపోతే ఆకలి వేయకపోవడం, లేకపోతే మనసుకి నిరాశ, నిస్పృహ, శ్రీకాగ్రం, విసుగ్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. అవన్నీ కూడా గమనించి ఏం చేయాలి, అవి ఈ లక్షణాలు బట్టి మెడిసిన్ కనుక్కోవడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అవకాశం అని గుర్తించాలి. అంతే తప్ప పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుంది, నొప్పి తెలియదు, అంతేగాని నొప్పి ఉంటుంది అక్కడ, డేంజర్ అలా జరిగితే ఏదంటే పెద్ద రోగం వచ్చినా మనకు అర్థం కాదు. అందుకని పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా మనం హోమియోలో తెలుసుకుంటాం. కాబట్టి ఏ పదార్థం ఏ రకమైన లక్షణాలు కలిగిందో అదే రకమైన లక్షణాలతో ఒకటి బాధపడుతుంటే ఈ పదార్థం వాడికి వేస్తే అది వారి రోగాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అది హోమియోలో ఉన్న ముఖ్యమైన సిద్ధాంతము. నేను గుర్తుపెట్టుకుంటూ ఈ పొటెన్సీలు అలాగే ఈ ఒక మందుని ఒకసారి వేయాలి, లేకపోతే రెండు మూడు సార్లు వెంట వెంటనే అవసరాన్ని బట్టి రిపీట్ చేస్తాం తప్ప జనరల్గా ఒక మెడిసిన్ తోటే జనరల్గా ఏదైనా ఆ వ్యక్తిగా సరిపోతుంది కనుక అన్ని రకాల రోగాలు తగ్గిస్తుంది. ఇవన్నీ మనం మెల్లిగా తెలుసుకుంటాం. ఇవాటికి హోమియో ఇంట్రడక్షన్. నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుంటున్నప్పుడు కొంత డీటెయిల్డ్గా లెక్చర్స్ అండ్ హోమియోపతి అలా ఆర్గనాన్. లెక్చర్స్ అండ్ హోమియోపతి అంటే ఆర్గనాన్ మీద కెంట్ అనే అనీమన్ గారి శిక్షుడు ఇచ్చింది లెక్చర్స్. అది చెప్పుకుందాం. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ టు ద గ్రూప్ ఆఫ్ ఆల్ సర్వర్ మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్ మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ ఐఆమ్ కనెక్టెడ్ విత్ all the group of world servants and the masters standing behind. Master, Namaskar. Svasti prajabhya parivalayindam yayena margena vahim mahisha go brahmanebhya shubhamastu nityam lokas samastha sukhino bhavati. Om Shanti Shanti Shanti.